శాంతి. ఈరోజు మనం వినాయక చవితి గురించి తెలుసుకుందాము. ప్రతి సంవత్సరము భాద్రపద శుద్ధ చవితి రోజున వినాయక చవితి పండుగ చాలా వైభవముగా భారతదేశమంతటా జరుపుకుంటూ ఉంటారు. ముఖ్యంగా విద్యార్థులు, వ్యాపారస్తులు తప్పనిసరిగా ఈ రోజున వినాయకునికి పూజిస్తారు. చాలామంది ముహూర్తాలు లేక ఉత్సవాలు లేక ధార్మిక కార్యక్రమాలు ప్రారంభానికి ముందు గణపతి యొక్క పూజ చేస్తూ ఉంటారు. వ్యాపారస్తులు తమ ఖాతాలు ప్రారంభంలో లేక తమ వ్యాపార సింహాసనం పైన స్వస్తికి అని గుర్తు కూడా పెడుతూ ఉంటారు. అది గణపతి యొక్క సూచికంగా, శుభమైనదిగా, లాభదాయకంగా భావిస్తారు. ప్రథమం గణానికి అధిపతిగా కూడా వినాయకుడే నియమింపబడ్డాడు. దేవతలందరి చేత కూడా స్తుతించబడే విశిష్టత గల ఈ వినాయకుడు ఎవరు, ఆయన చరిత్ర ఏమిటి, ఇది మనమందరం ఈరోజు తెలుసుకుందాము. అంతేకాక వినాయకుని ఆకారం కూడా మరి ఏ ఇతర దేవతలేగాక చాలా విలక్షణంగా కూడా ఉంటుంది. ఎందువలన అంటే, ముందుగా వినాయకుని జన్మ రహస్యం మనం తెలుసుకుందాం. పురాణాల కథల ప్రకారం పార్వతీదేవి స్నానాన్ని చేయుటకు వెళ్తూ నలుగు పిండిని ముద్దగా చేసి దానికి ప్రాణం పోసి వాకిలి దగ్గర కాపలా ఉంచితే ఇది తెలియని శివుడు తనని ఇంట్లోనికి పోనివ్వకుండా అడ్డగించినందుకు కోపించి వినాయకుని శిరస్సుని ఖండించాడు. అది తెలిసిన పార్వతి తన కొడుకు మరణించాడని బాధపడుతుండగా శివుడు ఉత్తర దిశ తలపెట్టి నిద్రించి ఏ జంతువైనా దాని తల నరికి తీసుకురమ్మని చెప్పగా, అప్పుడు భటులు ఒక ఏనుగు తల నరికి తెస్తే ఆ ఏనుగు తలను వినాయకుని ముండెమునకు అందించారు. మరల పునర్జీవితుడయ్యాడని వినాయకుడికి ఏనుగు తలను చూపిస్తారు. నిజంగా నలుగు పిండితో పిల్లవాడిని సృష్టించచ్చా? నిజంగా నలుగు పిండితో పిల్లవాడిని సృష్టించచ్చా? దీని యొక్క ఆధ్యాత్మిక రహస్యం, నలుగు పిండి అంటే పంచతత్వాలతో తయారైన శరీరము అని అర్థం. ఇక్కడ శివుడు అంటే పరమాత్ముడు, పార్వతి అంటే ఆత్మ. పరమాత్ముని శ్రీమతాన్ని పాటించిన ఆత్మలే వినాయకులు. శివుడు వినాయకుని తల నరుకుట అనగా ఎప్పుడు ఆత్మ పరమాత్మను తెలుసుకుంటుందో అప్పుడు పరమాత్మ శివుడు సంకుచిత స్వభావాన్ని పోగొట్టి విశాల మనసు కలిగే విధంగా చేస్తారు. అట్టి ఆత్మ విషయ వికారాలతో చనిపోయి కొత్త జీవితాన్ని పొందుతుంది. దీన్ని సూచించుటకై వినాయకుని తల నరికి ఏనుగు తల పెట్టినట్లుగా చెప్తారు. ఏనుగు తల అంటే విశాలమైన బుద్ధికి, తెలివితేటలకు గుర్తుగా వినాయకుని తల పెద్దదిగా చూపిస్తారు. పరమాత్మని పొందిన వారు దివ్య బుద్ధి కలిగి దివ్య జ్ఞానం యొక్క గుహ్యమైన రహస్యాలని అతి తేలికగా తెలుసుకొని తాము పావనమయ్యి ఇతరులు కూడా పావనం చేస్తారు. అందువలననే వినాయకునికి చాలా పెద్ద తల ఏనుగు తలను చూపిస్తారు. ఇంకా చెవులు, వినాయకుని చెవులు చాలా పెద్దవిగా ఉంటాయి. దీనికి ఆధ్యాత్మిక రహస్యం సూక్ష్మ బుద్ధితో పరమాత్మ బోధించే అమూల్యమైన జ్ఞానాన్ని ఒక్క మాట కూడా వదలకుండా శ్రద్ధగా వినేదానికి గుర్తు. అలాగే ఈ సంగమయుగంలో పరమాత్మని గ్రహించి పరమాత్మ శ్రీమతంపై నడిచే వారిని అజ్ఞానీలు, మూఢులు అయిన మానవులు సూటిపోటి మాటలు అని అంటారు. అయినప్పటికీ లెక్క చెయ్యకుండా వారు శ్రీమతాన్ని పాటిస్తూ ఉంటారు. అందుకే ఏనుగు బజార్ని వెళ్తుంటే కుక్కలు మొరిగినంత మాత్రాన ఏనుగు విలువ తరగదు, అది నిశ్చింతంగా చెవులు ఊపుకుంటూ వెళ్తుంది. అలాగే వినాయకుడికి వాహనం ఎలుక. ఎలుక వాహనం అయితే వినాయకుని అంత భారీ శరాన్ని మొయ్యగలదా? దీని రహస్యం వేరు. ఎలుక కరవబోయే ముందు నోటితో గాలి బూది కరుస్తుంది, అందువలనే నొప్పి తెలియదు. తర్వాత రక్తము వస్తుంది, అది చూచి ఎలుక కరిచింది అని తెలుసుకుంటాము. అదేవిధంగా యోగయుక్తులైన ఇతరులకు జ్ఞానం చెప్పినట్లయితే ఆ యోగం యొక్క ప్రభావం చేత వారిలో ఎటువంటి భావం ఉన్నప్పటికీ వాటిని మర్చిపోయి చెప్పే జ్ఞానం యొక్క విషయాల్ని నమ్మగలుగుతారు. కానీ తరువాత మాయ ఆవరించటం చేత మనకు వారు ఏదో ఇంద్రజాలం చూపుతున్నారు, ఏదో చేశారు, వీరి మాటలు మేము నమ్మలేము అనుకుంటారు. అంటే ఇతరుల మనసు నొప్పించకుండా యోగయుక్తులై అతి చాకచక్యంగా సూక్ష్మ బుద్ధి అయి జ్ఞానరత్నాన్ని పంచిపెట్టేవారే వినాయకులు. కాబట్టి వినాయకుడికి ఎలుక వాహనాన్ని చూపిస్తారు. ఇంకా వినాయకుడిని ఏకదంతుడని కూడా అంటారు. అనగా పరమాత్మయందు పూర్తి నిశ్చయం కలిగి మనసులో అవునా కాదా అనే పరస్పర విరుద్ధ భావాలు లేక ఒకే స్థిరమైన బుద్ధితో ఎల్లప్పుడూ స్థిత ప్రజ్ఞని వలె ఒకే స్థితిలో ఉన్నందుకు గుర్తుగా వినాయకుణ్ణి ఏకదంతుడు అని అంటారు. ఇంకా ఏనుగు కళ్ళుకు విశేషత ఉన్నది. దానికి చిన్న వస్తువు కూడా పెద్దవిగా కనిపిస్తుంది. ఇది విచిత్రం. ఒకవేళ చిన్నగానే కనిపించినట్లయితే అది అందరినీ తన కాళ్ళ కింద చిత్తకొడుతూ నడుస్తుంది. అలాగే జ్ఞానవంతుడైన వ్యక్తి కూడా ఒక విశేషమైన గుణం ఉంటుంది. వాళ్ళు చిన్న దాంట్లో కూడా గొప్పతనాన్ని చూస్తారు. ప్రతి ఒక్కరి యొక్క విశేషత వాళ్ళకి కనిపిస్తుంది. అందుచేత ప్రతి ఒక్కరికి వాళ్ళు గౌరవాన్ని ఇస్తారు. అంతేకాని కఠినమైన మాటలతో వాళ్ళ మనసు బాధ పెట్టరు. అందుకే నేత్రాలను ఈ గుణము కారణంగా ఏనుగు నేత్రాల రూపంలో చిత్రించారు. ఇంకా ఎవరైనా మంచి చెడు విషయాలను తనలో ఇమ్ముడుచుకుంటూ ఉంటే వాళ్ళు ఇతనికి చాలా పెద్ద పొట్ట ఉన్నది అని అంటారు. వాళ్ళకి ఎటువంటి విషయాలు చెప్పినా బయటికి రాదు. ఈ విధంగా కడుపులోని విషయాలను జీర్ణించుకోవటం వలన సంబంధం జోడింపబడుతుంది. జ్ఞానవంతుడైన వ్యక్తి ముందు కూడా నిందా స్థుతి, జయం పరాజయం, ఉన్నతం నీచ్యం యొక్క పరిస్థితులన్నిటినీ స్వయంలో ఇమ్ముడుచుకుంటారు. తొండం, ఏనుగు యొక్క తొండం ఎంత దృఢంగా శక్తిశాలిగా ఉంటుంది అంటే అది వృక్షాన్ని కూడా పెకిలించి వేస్తుంది. అంటే అది ఒక క్రేన్ లాగా పనిచేస్తుంది. అది కావాలంటే దేన్నైనా పైకి విసిరేయగలదు. చిన్న చిన్న పిల్లలకు కూడా ప్రయాణం చెయ్యగలదు, పుష్పాన్ని అర్పించగలదు, నీలచెంబుని పైకెత్తి పూజ కూడా చేయగలదు. అదే తొండంతో వృక్షాలని పెద్ద పెద్ద వస్తువును కూడా పట్టుకోవడమే కాదు, సూది లాంటి చిన్న చిన్న వస్తువును కూడా పట్టుకోగలదు. అలాగే జ్ఞానవంతుడైన వ్యక్తి కూడా తన స్థూలమైన చెడు అలవాట్లను తొలగించుకొని సమర్థవంతుడుగా అవుతాడు. ఏనుగు ఏ ఆహార పదార్థమైనా సరే ముందు తొండంతో తీసుకొని నోటులో పెట్టుకుంటుంది. ఎవరైనా ఏదైనా వస్తువులు ఇస్తే వాటిని తన తొండంతో అందుకొని పైనున్న మావినికి వానికి అందిస్తుంది. దీని అర్థం జ్ఞాని ఆత్మ తనకు లభించిన ప్రతి వస్తువు ముందు ఈశ్వరునికి అర్పించి తర్వాత తాను స్వీకరిస్తాడు. దీనికి గుర్తుగానే వినాయకుని పూజించుటకు రకరకాల చెట్ల ఆకులను, పుష్పాలను, పండ్లను కూడా ఉపయోగిస్తూ ఉంటారు. వినాయకుని పూజించుటకు రకరకాల చెట్ల ఆకులను, పుష్పాలను, పండ్లను కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ఆ విధంగా మరే ఇతర దేవతలకు చెయ్యరు. దీనికి గల కారణం వినాయకుడు ఆత్మ సంగమ యుగంలో ఈశ్వరీయ జ్ఞాన యోగాల ఆధారంగా సమస్త కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలను జయించి ప్రకృతిని జయిస్తారు. అందువలనే ప్రకృతి దాసీగా ఈ సేవ చేయను. దీనికి గుర్తుగా వివిధ ఫల పుష్ప పత్రాలతో కూడా పూజ చేయుదురు. ఇంకొక చేతిలో గొడ్డలి, నాలుగు భుజాలు చూపిస్తారు. దానిలో ఒక చేతిలో గొడ్డలి చూపిస్తారు. గొడ్డలి నరకడానికి ఒక సాధనం. జ్ఞానవంతుడైన వ్యక్తి మోహాన్ని, మమకారం యొక్క బంధనాన్ని తెంచుకుంటూ పాత సంస్కారాలను తొలగించుకోవటంలో సామర్థ్యం ఉంటుంది. అందుకే గొడ్డలు చూపిస్తారు. ఎవరి జీవితంలో అయితే మోహము, మమకారం యొక్క వాసన ఉంటుందో, ఎవరి సంస్కారాలైతే మారవో వారు జ్ఞానీలు ఎలాగైనట్లు. అంటే జ్ఞానము కూడా ఒక గొడ్డలి లాంటిది. మనసుకు అంటినటువంటి దైహిక సంబంధాలను నాశనం చేస్తుంది. అప్పుడు వాళ్ళు ముక్తి, జీవన్ముక్తిని పొందగలుగుతారు. భగవద్గీతలో కూడా జ్ఞానాన్ని పదునైన కత్తితో పోల్చారు. ఆశ్రీ సంస్కారాలను తొలగించుకోవడానికి ఈ జ్ఞానమనే గొడ్డలి ఎవరి దగ్గర అయితే ఉంటుందో వారే జ్ఞానీలు. ఇంకొక చేతిలో తాడు, గణపతి యొక్క రెండవ చేతిలో తాడు చూపిస్తారు. అది దేనికి గుర్తు అంటే దైహిక బంధనాలను జ్ఞానమనే గొడ్డలతో తెంచుతున్నారు. కానీ ఇప్పుడు స్వయాన్ని దివ్యమైనటువంటి నియమాలనే బంధనాలలో బంధింప చేసుకోవాలి. ఇది శుభమైన బంధనం. వాస్తవానికి బంధనం కాదు, సంబంధము అని అనవచ్చు. ఆత్మ పరమాత్మతో సంబంధం జోడించడం కూడా ప్రేమ యొక్క బంధనాలలో బంధింపబడటమే. గణపతి చేతిలో ఏదైతే తాడు ఉందో అది ప్రేమ యొక్క బంధనం లేక దివ్య నియమాల యొక్క శుభమైన బంధనం. జ్ఞాని స్వయం నియమాలలో ఉండకపోయినట్లయితే అతని జ్ఞానం ఆచరణలోకి రాదు. అప్పుడు ఆ జ్ఞానం కూడా గాడిద మీద పెట్టిన పుస్తకాల బరువులాగా ఉంటుంది. వాటి లాభాన్ని గాడిద పొందలేదు. కాబట్టి జ్ఞానము మరియు గుణాలు ఒక నాణానికి రెండు దిశల్లాంటివి. అవిచ్ఛిన్నం మరియు వాటిని వేరు చెయ్యలేరు. ఒకవేళ జ్ఞానం కేవలం సిద్ధాంతాలకు మాత్రమే తెలిసినది అయినట్లయితే దాన్ని జ్ఞానము అని అన్నారు. జ్ఞానము అంటే స్వయాన్ని ఆ నియమాలలో బంధింపబడటం. దానికి గుర్తే గణపతి చేతిలో త్రాడు చూపిస్తారు, మరొక చేతిలో లడ్డు. లడ్డు అనేది సంతోషాన్ని ఇచ్చేటువంటి పదార్థం. లడ్డు తయారు చేయడానికి కూడా పిండి విసరాలి, తడపాలి, వెయ్యాలి. అప్పుడే అది మంచి రుచికరమైన పదార్థంగా తయారవుతుంది. అదేవిధంగా జ్ఞానవంతుడైన వ్యక్తి కూడా అనేక కఠినమైన పరిస్థితులను కూడా ఎదుర్కోవలసి వస్తుంది. మరి అతను తపస్సు చేయవలసి వస్తుంది. జీవిస్తూనే మరణించవలసి కూడా ఉంటుంది. మరియు దానికంటే ముందుగా మధురత్వం, జ్ఞానం యొక్క సారం నిండుతుంది. స్వయం సదా ఆనందంలో ఉండగలుగుతాడు. ఇతరులను కూడా సంతోష పెట్టగలుగుతాడు. ఈ విధంగా చేతిలో లడ్డు అంటే జ్ఞాన సిద్ధిని పొందిన దానికి గుర్తు, మరియు జ్ఞానం ద్వారా పొందిన ఆనంద స్థితికి గుర్తు. లడ్డు సఫలతకి కూడా గుర్తు. ఎవరికైనా తమ లక్ష్యం యొక్క సిద్ధి లభించినప్పుడు లడ్డు పంచి పెడతారు. మరి అది సంతోషం యొక్క ఉత్సాహంగా మారుతుంది. అదేవిధంగా జ్ఞానవంతుడైన వ్యక్తి తన యొక్క బుద్ధి మరి స్థితి యొక్క బలంతో నిర్విఘ్న రూపంలో కార్యం చేస్తూ సఫలతను పొందుతాడు. అందుచే స్వయం సంతోషంగా ఉంటూ ఇతరులను కూడా సంతోష పెడతారు. వాస్తవానికి సారూపంలో చెప్పాలి అంటే లడ్డు పరిశ్రమ, తపస్య, బుద్ధి యొక్క బలంతో సఫలత మరియు సంతోషం పొందిన దానికి గుర్తు. గణపతి ఒక చెయ్యి సదా వరముద్రలో ఉన్నట్లు చూపిస్తారు. ఎందుకంటే జ్ఞానవంతుడైన వ్యక్తి నిర్భయత మరియు శాంతి యొక్క వరదానమిచ్చే సమర్థునిగా ఉంటారు. వాళ్ళ యొక్క స్థితి ఎంత ఉన్నతంగా ఉంటుంది అంటే తమ యొక్క శుభమైన మనసు ద్వారా ఇతరులకు ఆశీస్సులు కూడా ఇవ్వగలుగుతారు. అంటే వరద ముద్రలో ఉన్న చెయ్యి కూడా జ్ఞాన నిష్ఠ స్థితికి, పరాకాష్ఠకి గుర్తు. వినాయకుణ్ణి కమలంలో ఉన్నట్లు చూపిస్తారు. దీని యొక్క అర్థం గృహస్థునిగా ఉంటూ త్రికరణ శుద్ధి, పవిత్రతను పాటించిన దానికి గుర్తు. లక్ష్మీనారాయణులు అన్నట్లుగానే లక్ష్మీ గణపతి అని కూడా వినాయకుని మహిమ చేస్తారు. ఈ విధంగా మరెవరిని అన్నారు. దీనికి అర్థము ఈ సంగమ యుగంలో వినాయకుడు ఆత్మజ్ఞాన ధనాన్ని సమృద్ధిగా కలిగి ఉండట చేత ఈ విధముగా పేరు వచ్చింది. అదేవిధంగా వినాయకుణ్ణి విఘ్న వినాశకుడని కూడా అంటారు. అంటే వినాయకుడు సూక్ష్మమైన బుద్ధి మరియు దివ్యమైన బుద్ధి కలిగినవాడు. ఇతరులకు రాబోయే ఆపదలు ముందే తెలుసుకుని వారికి తగిన సలహాలు ఇస్తూ విఘ్నాలు రాకుండా కాపాడుతూ ఉంటారు. అందువల్ల ప్రతి శుభకార్యానికి ముందు విఘ్నేశ్వరుని పూజించి ఆ పనిని ప్రారంభిస్తారు. ఇప్పుడు వినాయకుని రూపం గురించి, పూజా విధానం, ఇక ఆధ్యాత్మిక రహస్యం కూడా తెలుసుకున్నాం. మరి ఈ వినాయకుడు ఎవరు, ఏ యుగానికి సంబంధించిన వాడు, వినాయకుడు ఎప్పటి నుండి ప్రారంభమైంది, వినాయకుని యొక్క పూజ అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. మరి ఈ వినాయకుడు ఎవరు, ఏ యుగానికి సంబంధించిన వాడు, వినాయకుడు ఎప్పటి నుండి ప్రారంభమైంది, వినాయకుని యొక్క పూజ అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రతి కల్పంలో కలియుగం చివర, కృతాయుగం ప్రారంభ సమయంలో, ప్రపంచమంతా అధర్మ ధర్మగ్లాని జరుగుతున్న సమయంలో, అప్పుడు జ్యోతి బిందు స్వరూపుడైన పరమాత్ముడు ఈ భూమిపై అవతరించి సత్యమైన గీతా జ్ఞానము, సహజ రాజయోగాలు నేర్పించి ఆత్మను పావనంగా చేస్తారు. పరమాత్మ అవతరించినది మొదలు కలియుగ మహావినాశనం అయ్యే వరకు ఉన్న సమయాన్నే సంగమయుగము అని అందరు. ఉత్తమమైన పురుషులుగా ఈ సమయంలోనే మనం తయారవుతాము. ఈ సమయంలో పావనంగా అవుటకు మనం అనేక తనువు, మనసు, ధనాన్ని పూర్తిగా ఈశ్వరునికి అర్పించి ఈశ్వరీయ సేవ చేసిన ఆత్మలే వినాయకులు. ఇంకా మనం చూసినట్లయితే వినాయకుడికి అటు ఇటు లక్ష్మి మరియు సరస్వతిని చూపిస్తారు. లక్ష్మి ధనానికి గుర్తు, సరస్వతి జ్ఞానానికి గుర్తుగా చెప్పటం జరుగుతుంది. ఇంకా మనం ఈ సమయంలో చెప్తారు కదా, పూజ చేసే సమయంలో వాళ్ళు పాలవల్లి కూడా పెడుతూ ఉంటారు. అంటే ప్రకృతి దాసి అయిన దానికి గుర్తుగా పాలవల్లి పుస్తకాల యొక్క పూజ మొట్టమొదట వేదాల సారం పొందిన దాని గుర్తుగా చూపిస్తూ ఉంటారు. ఈ విధంగా రకరకాలుగా చెబుతూ ఇంకా వినాయక చవితి రోజున మనము చంద్రుని చూస్తే అపనింద పాలవుతాము అని అంటారు. నిజానికి ఈ సమయంలో ఎవరైతే పరమాత్మ యొక్క శ్రీమతంపై నడవకుండా తన సొంత బుద్ధితో నడిచేటువంటి వారే అందరి నుండి అగౌరవాన్ని పొందుతారు. దీనికి గుర్తుగానే అపనిందలు పొందారు అని అంటారు. ఇది వినాయక చవితి యొక్క ఆధ్యాత్మిక రహస్యం. ఓం శాంతి.
जाए।